యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము. ఇది అయిన తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దాని కోసం యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హిబ్రూ భాషలో దాని పేరు బెతెస్తా. దానికి 5 మంటపాలున్నాయి. కొన్ని సమయాల్లో ప్రభుదూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది. రకరకాల రోగాలున్నవారు, గుడ్డివారు, కుంటివారు, చచ్చుబడిన కాళ్ళు చేతులున్నవారు గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు. అక్కడ 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగవైకల్యంతో పడి ఉన్నాడు. యేసు అతనిని చూసి అతడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి బాగవ్వాలని కోరిక ఉందా అని అడిగాడు. అప్పుడు ఆ రోగి, అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు అని జవాబిచ్చాడు. యేసు, నువ్వు లేచి నీ చాప తీసుకుని నడిచి వెళ్ళు అని అతనితో చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలుపెట్టాడు. ఆ రోజు విశ్రాంతి దినం. అందుకని యూదా మతనాయకులు ఆ వ్యక్తితో, ఈ రోజు విశ్రాంతి దినం, నువ్వు పరుపును మోయకూడదు కదా అన్నారు. అందుకు ఆ వ్యక్తి, నన్ను బాగు చేసిన వాడు నీ చాప ఎత్తుకుని నడువు అని నాకు చెప్పాడు అన్నాడు. అప్పుడు వారు, నీకసలు నీ పరిపెత్తుకుని నడవమని చెప్పిందెవరు అని అతన్ని అడిగారు. అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండడం వలన యేసు నెమ్మదిగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత యేసు దేవాలయంలో అతన్ని చూశాడు. చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయవద్దు అని అతడితో చెప్పాడు. వాడు యూదా నాయకుల దగ్గరికి వెళ్ళి తనను బాగుచేసింది యేసు అని చెప్పేశాడు. ఈ పనులను యేసు విశ్రాంతి దినాన చేశాడు కాబట్టి యూదులు ఆయనను బాధించారు. యేసు వారితో, నా తండ్రి ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నాను అన్నాడు. ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు. కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు. మీకు ఖచ్చితంగా చెబుతున్నాను, కుమారుడు తనంతట తానుగా ఏదీ చెయ్యడు. తండ్రి దేనిని చెయ్యడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారుడికి చూపిస్తాడు. తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు. తండ్రి ఎవరికీ తీర్పు తెచ్చడు, కాని అందరికీ తీర్పు తెచ్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు. దీనివల్ల తండ్రిని గౌరవించే అందరూ అదేవిధంగా కుమారుని కూడా గౌరవించాలి. కుమారుని గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు. ఖచ్చితంగా చెబుతున్నాను, నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. మీకు ఖచ్చితంగా చెబుతున్నాను, చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినేవారు బతుకుతారు. తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు. అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనిషి కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు. దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది. అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికి, చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటకు వస్తారు. నా అంతట నేనే దేనినీ చెయ్యలేను. నేను విన్నదాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడనగాని నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది. నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు. నా గురించి సాక్ష్యమిచ్చేవాడు మరొకడున్నాడు. నా గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు. మీరు యోహాను దగ్గరికి కొందరిని పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు. కాని నేను పొందిన సాక్ష్యం మనుషులు ఇచ్చినది కాదు. మీ రక్షణ కోసం ఈ మాటలు చెబుతున్నాను. యోహాను మండుతూ ప్రకాశించే దీపంలా ఉండేవాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి ఇష్టపడ్డారు. అయితే యోహాను నా గురించి చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. నేను చెయ్యడానికి నా తండ్రి నాకిచ్చిన పనులే ఆ సాక్ష్యం. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యాలే తండ్రి నన్ను పంపాడని నా గురించి సాక్ష్యం చెబుతున్నాయి. నన్ను పంపిన తండ్రి తానే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన స్వరాన్ని మీరు ఏనాడూ వినలేదు, ఆయన స్వరూపాన్ని ఏనాడూ చూడలేదు, ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు, కాబట్టి ఆయన వాక్కు మీలో నిలిచిలేదు. లేఖనాల్లో మీకు నిత్యజీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు, కాని అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడడం లేదు. మనుషులు ఇచ్చే గౌరవాన్ని నేను స్వీకరించను, ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదని నాకు తెలుసు. నేను నా తండ్రి పేరిట వచ్చాను, మీరు నన్ను అంగీకరించలేదు. మరొకడు తన స్వంత పేరు ప్రతిష్టలతో మీ దగ్గరికి వస్తే మీరు వాణ్ణి అంగీకరిస్తారు. ఇతరుల నుండి కలిగే మెప్పును అంగీకరిస్తూ ఏకైక దేవుని నుండి కలిగే మెప్పును వెదకని మీరు ఎలా విశ్వసిస్తారు? నేను తండ్రి ముందు మీ మీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీ మీద నేరం మోపడానికి మరో వ్యక్తి ఉన్నాడు. మీరు మీ ఆశలన్నీ పెట్టుకున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు. మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను కూడా నమ్ముతారు, ఎందుకంటే మోషే నా గురించే రాశాడు. మీరు అతడు రాసిందే నమ్మకపోతే ఇక నా మాటలు ఎలా నమ్ముతారు?